अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। మనం ముఖ్యంగా యుగసంధ్య గురించి కొంచెం ఎక్కువ మనం ఆలోచించాలి. ప్రతిరోజు సూర్యుడు వస్తాడు, జత పర్వాలే, కానీ యుగ సంధి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుందమ్మా. ఇప్పుడు కలియుగం నుంచి సత్యయుగానికి పరమపూజ్య గురుదేవులు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మనం చేయగలిగేటటువంటి పని చేయటానికి ప్రయత్నం అవుతున్నాం. కానీ మనం యుగ సంధి గురించి పత్రం చెప్పి నేర్చుకుంటున్నాం అనేది మర్చిపోతే కొంచెం కష్టం అన్నా. ఎందుకంటే మీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా అది మీకు ఒక అవగాహన కూడా రావటం అసంభవమే అని అనిపిస్తోంది నాకు. మెల్లిమెల్లిగా మనుషుల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, పుస్తకాలలో రాసిన పుస్తకాల గురించి, దాని గురించి ఇతరులు రాస్తున్నప్పుడు శాంతి కుంజేవాళ్ళు కాదు, అవుట్ సైడ్ శాంతి కుంజేవాళ్ళు. నాకు ఒక విషయమే అర్థం అవటం లేదు మీకు. అసలు సత్యయుగము గురించి షిఫ్ట్ జరుగుతున్నప్పుడు ఈ యుగ సంధి మళ్లీ కొన్ని వేల సంవత్సరాల తర్వాతే జరుగుతుందమ్మా. అంచేత ఏదైనా చేయదలుచుకుంటే ఇప్పుడు చేసుకో, అదే పరమపూజ్య గురుదేవులు చెప్పేది. ఎందుకు చెప్తున్నారు ఆయన? ఇప్పుడు చేసుకున్నది కొన్ని లక్షల సంవత్సరాల వరకు మీకు టిక్కులో ఉంటుంది. భావం అర్థమవుతుంది కదా అందరికీ. ఇప్పుడు నిద్రపోతూ ఉంటే నిద్రపోండి, అది వేరే విషయం. నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే అది లేకపోతే చాలా పనులకి మనం చేసే డిస్టర్బెన్స్ అవి మరి మనం ఆపాలి కదా. నిద్రపోతే అవన్నీ ఆగిపోతాయి. చేత అది మీరు మంచిదే. చేత ఈ యుగ సంధి గారి నుంచి మీరు ఎప్పుడో లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడైనా బై ఛాన్స్ ద్వాపర యుగం ఉంటే, లేకపోతే ఇంకో యుగం వస్తే మళ్ళీ ఉంటుంది. పరమపూజ్య గురుదేవులు మన గురించి చెప్తున్నటువంటి యాంగిల్లో కనుక చూస్తే అసలు ఈ యుగాలు ఉండవేమో. ఇంకా ద లాస్ట్ యుగ ఇన్ ఆల్ దీస్ యుగాస్ సత్యయుగము. దాని తర్వాత రెండోది కృతయుగం, తర్వాత త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం తర్వాత సత్యయుగం. ఇప్పుడున్నాయమ్మా ఇవంతా. కానీ పరమపూజ్య గురుదేవులు చెప్పిన విషయంలో కనుక మనం నేర్చుకుంటూ ఉంటే అంతే. ఈ కలియుగం తర్వాత ఇంకా వచ్చే సత్యయుగం ఇట్ కంటిన్యూస్. అంచేత ఏదైనా ఒక యుగ సంధి కాలంలో ఎవడైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి టైం. అది కొంచెం ముఖ్యంగా చూసుకోండి. అంటే పరమపూజ్య గురుదేవుల గురించి మీకు అవగాహన ఉండి ఆయనకి ఏదైనా చేద్దాము అనుకుని ప్రస్తుత సమయదానం ఇద్దాము అనుకుంటే, కానీ ఈ సమయదానంలో చాలా ముఖ్యమైనది. పరమపూజ్య గురుదేవులు చెప్పింది ఏంటంటే, జీవన సాధన బంగారు సూత్రములు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే సత్యయుగం గురించి మీకు అర్థమైంది. దాంట్లో పరమపూజ్య గురుదేవుల యొక్క సమయదానం గురించి అర్థం చేసుకున్నారు. దానము పుణ్యము గురించి అర్థం చేసుకున్నారు. కానీ ఇది తీసుకున్నటువంటి మీరు, దానము పుణ్యము గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి మనం అంటే, పరమపూజ్య గురుదేవులు మనకి అందరికీ కలిసి చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, జీవన సాధన బంగారు సూత్రము కేడిఎస్ 7వ బుక్ జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. మనం ఈ పుస్తకం అందరి దగ్గర ఉంది కదా, ఆర్పి కొట్టేయండి. ఈ బుక్ మీ చేతిలో ఉన్నవాళ్ళు ఆర్ క్యాపిటల్ ఆర్ కొట్టేయండి. మీ చేత బుక్ చూస్తున్నారు కదా, దాంట్లో విషయ సూచి కిందన ఒక బాక్స్ ఉంది, చూసుకోండి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు మన జీవిత విధానం పూర్తిగా మారిపోతుంది. ఆ బాక్స్ చూసుకోండి. మనిషి దురదృష్టవంతుడిగా మరియు అసంపూర్ణముగా తయారు చేయబడలేదు. ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్ట్, మీరు అర్థం చేసుకోవాలి. మా పరమపూజ్య గురుదేవులు చెప్తున్నప్పుడు మనం అందరం ఏమేమో ఆలోచిస్తూ ఉంటాం. మనం దురదృష్టవంతులోనూ ఏదో అసంపూర్ణంగా మనం చేయలేదను, ఏదైనా పనిని కానీ, చేయవలసిన పని కానీ, మిగతా పనులు ఏదైనా కానీ. ఆ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా, పరమపూజ్య గురుదేవుడి యొక్క మాటలు మీరు ఉప్పేసుకుంటే జరిగిపోతుందమ్మా. అది లేదు అంటే మీరు సాధన చేసుకుని చేయాలి. రెండు చేసుకోవచ్చు, లేదు సాధనలే చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇదంతా మనకెందుకు అని ఏమీ చేయకుండా వదిలేయవచ్చు. అంచేత మీకు మూడు పాజిటివ్స్ ఇస్తున్నానమ్మా. నెంబర్ వన్ ఏంటి అంటే, గురువుగారు చెప్పారు కనుక ఓకే ఐఎమ్ దట్, ఇంకా వర్క్ చేసేయండి. లేదండి కొంచెం సాధన చేస్తానండి, ఓకే. లేదండి ఇంత గందరగోళం అంతా మాకు ఎక్కడ ఉందండి అంటే ఓకే బాయ్ బాయ్. ఎందుకంటే ఆ లైన్ అలాంటిదమ్మా. కావాలని ఆ సెంటెన్స్కి నేను చెప్పిన మాట మీరు లింకప్ చేసుకోగలిగితే చాలా విషయాలు మీకు పరమపూజ్య గురుదేవుల యొక్క ఏ మాట ఎక్కడ విన్నా కూడా ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. మనిషి దూరదృష్టవంతుడిగా మరియు అసంపూర్ణముగా తయారు చేయబడలేదు. అతనిలో అన్ని సామర్థ్యములు బీజరూపంలో విద్యమానమై ఉన్నాయి. వాటి ఆధారంగా అభీష్ట భౌతిక మరియు ఆత్మిక సఫలతలు సమృద్ధిగా పొందవచ్చు. ఆవశ్యకత ఏమిటంటే వాటి గురించి తెలుసుకొనుట మరియు ఉపయోగించుకొనుట. ఇందుకు ఈ పారాగ్రాఫ్ అంత ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, మిగతావన్నీ ఏదేదో చెప్తారు గురువుగారు, కానీ ఈ కేడిఎస్ పుస్తకాల్లో ఈ రెండు అండర్లైన్స్ గుర్తుంచుకోండి. ముందు మీరు తెలుసుకోవాలి దాని గురించి. అసలు ఆ సబ్జెక్ట్ మీకు తెలియాలి, అసలు దేని గురించి చెప్పబడుతుందో. చాలా సీరియస్గా చదవాలి. ఈ 20 కేడిఎస్ బుక్స్ చదివితే మొత్తం పరమపూజ్య గురుదేవుల యొక్క వాంగ్మయమే కాదమ్మా. ఎప్పుడు ఆయన ఎప్పుడు ఏమి రాసినా, అంతేకాక వేదాల నుంచి ఈనాటి వరకు ఎవడు ఏ వ్యక్తి ఆధ్యాత్మిక దాంట్లో రాసిందో మీకు అర్థమైపోతుంది. అది ఈజ్ ఎ స్టేట్మెంట్. నేను చెప్పింది అర్థమైందో లేదో నాకు తెలియదు, ఏం చెప్పాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరమ పూజ్య గురుదేవుల ఈ 20 కేడిఎస్ ఆయనే రాశాడు. అందులోనే చెప్పాడు, నేను రాసిందంతా అందులో రాసేశాను అని. కానీ యాజ్ యూజువల్ ఆయన కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పలే. ఆయన గురించే కాదమ్మా ఆయన చెప్పింది, ఆ 20 బుక్స్లో మొత్తము ఆధ్యాత్మికత వేదాల టైము నుంచి ఇంతవరకు జరిగిందో అదంతా అందులో ఉన్నది. అందుకని వీటిని తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఏం చేయాలి? తెలిస్తే ఏం లాభంరా, ఉపయోగించుకోవాలి. ఇంచేత ఈ రెండు లెఫ్ట్ రైట్ మనం ఎలా నడుస్తామో తెలుసుకోవాలి, ఉపయోగించాలి. తెలుసుకోవాలి, ఉపయోగించుకోవాలి. తెలియకుండా ఏదైనా మీరు చేస్తే డెవలప్ చాలా తక్కువ వస్తుందమ్మా. పేజ్ 1 చూడండమ్మా, కొంచెం స్పీడ్గా చదవాలి మనం. ఇంకేంటే ఇంత ఫాస్ట్గా మనం పనిచేయాలి అనుకుంటున్నప్పుడు మన తెలుసుకునే విధానంలో కూడా కొంచెం స్పీడప్ చేసుకోవాలి మనం. చేత ఇవాళ ఈ పుస్తకం అంతా ఒక రోజులో చెప్పేసేదమ్మా ఈ గంటలో, లేకపోతే మెల్లిగా చెప్పేదమ్మా? ఏంటి దీని క్వశ్చన్కి తక్కువ టీ పెట్టుకోండమ్మా. స్పీడ్గా చెప్పాలి అంటే, తక్కువగా వినాలి అంటే టాక్ టీ కదా. సరే క్యాపిటల్ టీలో టీ కొడితే మెల్లిగా చెప్తాను రా, లేదు నా స్పీడ్లో చెప్పాలి అనుకుంటే చెప్పేద్దాం. తక్కువగానే చెప్పారు కదా, సరే చూద్దాం. మరి రెండు పనులు చేయొచ్చమ్మా, మీ తక్కువ దాన్ని నా స్పీడ్తో అయినా నేను రావాలి, లేకపోతే నా స్పీడ్లో మిమ్మల్ని కలిపేసుకోవాలి. కానీ నాకెప్పుడు తెలిసింది ఏంటంటే డ్రైవరు కారు మీద నుంచుని ఏ స్పీడ్లో తీసుకెళ్లిపోతే అంత స్పీడ్గా కారు వెళ్ళిపోతుందా, లోపల ఎంతమంది కూర్చుందా. అంచేత ఏమో నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను, జవాబు ఏమవుతుందో చూద్దాం. కానీ ప్రశ్న ఏంటంటే ఇక్కడ మెల్లిగా ఎక్కువ అన్న దానికంటే ముఖ్యం ఏంటి అంటే, పారాగ్రాఫ్ పై పారాగ్రాఫ్ నేను వెళ్తూ ఉంటాను, అర్థమైందా లేదా చూసుకోండమ్మా. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే దాన్ని మీరు ఆపి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడానికి అడగటమే మీకు ఇంపార్టెన్స్. మీరు ఆపకపోతే నేనేం చేయగలరా? మొదటి చూసుకోండి, ఒకటి బాగుపడి సావధానంగా ఉంటే పని జరుగుతుంది. టైటిల్ మీకు అర్థమైంది కదా. ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ వర్డ్ చూడండి, ప్రకృతి. అదే పారాగ్రాఫ్ లో లాస్ట్ సెంటెన్స్, నవ్వుట ఏడ్చుట కూడా జరుగుతుంది. అదమ్మా ఈ పారాగ్రాఫ్ లో పరమపూజ గురుదేవులు చెప్పింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఏదో జరుగుతూ ఉంటాయమ్మా. అందులో ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క జంతువు, ఇంక్లూడింగ్ హ్యూమన్స్. ముఖ్యంగా ప్రకృతిలో మనం ఉన్నటువంటి జీవితం అంతా ఎందుకుంది అంటే, ఇప్పుడు సుఖంగా ఉన్నాము అంటే నవ్వుకుంటాం, మనకి నచ్చింది లేకపోతే ఏడ్చుకుందాం. ఇది చాలా ఈ పారాగ్రాఫ్ మన జనరల్ జీవితం. ప్రకృతి ఉంది, పుట్టాము, ఎందుకు పుట్టామో తెలియదు. పుట్టాము సరే, ఏదేదో ఫ్యామిలీ ఇది అంతా జీవించాం, కానీ ఖచ్చితంగా ఎక్కడో బ్రేక్ వస్తుంది. సో తర్వాత ఏమైంది? బిగ్ జీరో. ఏమీ తెలియదు మనకి, నథింగ్ అబౌట్ లైఫ్, వీ డోంట్ నో నథింగ్. అంచేత ఈ పారాగ్రాఫ్ మొత్తం మనకి ఏం చెప్తుంది అంటే, ప్రకృతిలో ఉన్న మనము నవ్వుతూ ఉంటాం, ఏడ్చుకుంటూ జరిగిపోతూ ఉంటుంది ప్రకృతి. ఇది అందరికీ అర్థమైంది కదమ్మా. చేత అది అర్థం చేసుకోండి. నేను ఒక లైన్ రెండు లైన్స్ చెప్పి దాని గురించి చెప్పింది, మీరు చదువుకోవాలి. మళ్ళా నేను దానికి కావలసినటువంటి ఎస్సెన్స్, మీరు ముఖ్యంగా ఏమి జీవించడం తెలుసుకుని అర్థం చేసుకోవాలి అనేది చెప్పేస్తున్నాను. ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. ఇంకా సెకండ్ పారాగ్రాఫ్ లోకి రండి. సెకండ్ పారాగ్రాఫ్ లో మొదటి నాలుగు వర్డ్స్ చూసుకోండి మీరు. ప్రకృతి యొక్క ఈ మాయాజాలములో, మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి, ప్రకృతి యొక్క ఈ మాయాజాలములో తెలివి కల వాళ్లవైన కొనే మనుష్యులను కూడా తన పట్టులో అసాధారణముగా బిగిస్తాయి. సెంటెన్స్ ఒకే సెంటెన్స్ అమ్మా, కానీ రెండు బిక్స్, ఫస్ట్ బిక్ ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ కలిపి చెప్తున్నాను అంతే. అది నా మాట ఏం కాదమ్మా, అది పరమ పూజ గురుదేవుల టెక్నిక్. ఏది అది? ఒక మంత్రము, మంత్రం మొదట బీజం ఉంటుంది, దాన్ని మధ్యలో చూసుకుంటే మొత్తం శాస్త్రం ఉంటుంది. ఇంత ఫస్ట్ బీచ్ మీకు అర్థమైపోయింది కదమ్మా, ప్రకృతి నవ్వటం ఏడ్పరచటం కూడా జరుగుతుంది. కానీ రెండో పారాగ్రాఫ్ చూసుకోండి, ప్రకృతి యొక్క ఈ మాయాజాలములో తెలివి కల వాళ్లనుమనుకునే మనుష్యులను కూడా తమ పట్టులో అసాధారణముగా బిగిస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, అక్కడ ఏంటో అంటున్నాం మనం ప్రకృతిలో. కానీ ప్రకృతి ఇందాక పైన చెప్పింది అర్థమైంది కదా, అదేం లేదు, నవ్విస్తూ ఉంటుంది, పిటిస్తూ ఏడ్చుంటూ ఉంటుంది, సరిపోతూ ఉంటుంది, లైఫ్ అయిపోతుంది. కానీ అది తెలివి కల వాళ్ల మనుకునే మనుష్యులను కూడా తమ పట్టులో అసాధారణముగా బిగిస్తాయి. స్పష్టంగా అర్థమైంది కదమ్మా, అర్థమైందా అందరికీ? అందులో చెప్పేది ఏంటి, అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనుష్యులకి అంతా చెప్పినా మళ్ళా వాళ్ల మృత్యు దరిగి వచ్చేసరికి వాళ్ళకి భయమే వస్తుందమ్మా, పెద్ద పెద్ద యోగులకు కూడా. ఈ పారాగ్రాఫ్ అర్థమైంది కదా, రెండో పేజీకి రండి. కళ్ళు తీర్చుకున్నప్పుడు, ఫస్ట్ టూ వర్డ్స్ అందరూ చదువుతున్నారా? కళ్ళు తెరుచుకున్నప్పుడు, అదే పారాగ్రాఫ్ లో లాస్ట్ వర్డ్ చదవండి, తెలుస్తుంది. మీకు అర్థమైపోయింది కదా అందులో ఏమని చెప్పుందో, అందరికీ అర్థమవుతుందా? ఏంటక్కడ కళ్ళు మరుగు తెరుచుకోవాలి? ఈ పగటి కలలు మనని ఎలా మోసగించాయో తెలుస్తుంది. సెకండ్ లైన్ లాస్ట్ టూ వర్డ్స్ చూడండి అమ్మా, ఈ పగటి కలలు మనని ఎలా మోసగించాయో తెలుస్తుంది. ఇది చాలా చాలా కరెక్ట్ మాట. పగటి కలలు, నిద్ర లేచో పగటి వచ్చింది, జీవించోయా, మామూలు వాళ్లే కాదమ్మా, పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్ ఇంక్లూడింగ్ అవతారాలని ఒక యాంగిల్లో చూస్తే, ఒక యాంగిల్లో అమ్మా, నేను తెలిసా లైఫ్ లో వాళ్ళ గురించి, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అందరూ కూడా. కృష్ణుడు అక్కడ కూర్చుని ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటే ఏం చేశారా వీళ్ళందరూ? నిజంగా కృష్ణుడిని అర్థం చేసుకుంటే ఆయన వైపు ఉండాలా అక్కర్లేదా? అంటే ఏముంది, వాళ్ల పగల్లో వాళ్ళు ఉన్నారు, మాకు ఒక బాధ్యత ఉందని, నాకు ఒక స్వార్థం ఉందని, నేను చేయవలసింది చాలా ఉందని, ఏమో నాకు తెలియదు వాళ్ళన్నీ ఏమనుకున్నారో. కానీ పరమ పూజ్య గురుదేవులు ఏమంటున్నారు, అరే మీరు నా వాళ్ళైపోతే నా చేతులు కళ్ళల్లాగా అయిపోండి, యు ఆర్ మై అవయవాలు, ఇంకేముందిరా అంటాం. చాలా ఈజీ మనం పరమ పూజ్య గురుదేవులు అవయవాలని. అదేనమ్మా పగటి కళలు. అంచేత కళ్ళు తెరుచుకున్నప్పుడు తెలుస్తుంది అన్న మాట చెప్పినా మీ కళ్ళు ఏం చూసింది అన్నది కొంచెం డౌట్ఫుల్ అమ్మా. జాగ్రత్త, ఆ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదువుకోండి. ఓకే అమ్మా, చెప్తున్న విధానం అర్థమవుతోందా? అలా వెళ్లేదా అంటే క్యాపిటల్ ఎస్ కొట్టేస్తే చాలమ్మా, రెండు ఎస్సులు పడ్డాయి చాలు, మిగతా ఓకే. ఈ టెక్నిక్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది పరమ పూజ్య గురుదేవుల యొక్క రచనలో ప్రతి చోట ఈ వర్డ్ కనిపిస్తుంది మీకు. మీరు కనుక ఫస్ట్ టూ వర్డ్స్ లాస్ట్ వర్డ్ ఏదో పట్టుకుంటే అసలు విషయం అర్థమైపోతుంది. కానీ మీరు చదువుకుని తప్పు చేస్తారేమో జాగ్రత్త, అందుకని మళ్ళా చదవాలి పారాగ్రాఫ్. కళ్ళు తెరుచుకున్నప్పుడు తెలుస్తుంది అన్నారు నిజమా భీష్ముడికి, వాళ్ళకి నిజంగా కళ్ళు తెరిచాయా? వాళ్ళకేం తెరిచింది అంటే దుర్యోధనుడు కృష్ణుడిని పట్టించుకోలేదు, అంతే వాళ్ళకి అర్థమైంది, అది ఫ్యాక్టే. ఉదాహరణ అర్థమవుతుందా దేని గురించి చెప్తున్నాను? ఇంకా హెడ్డింగ్ చూసుకోండి అమ్మా, ఎప్పుడు పరమ పూజ్య గురుదేవులు రాసినటువంటిది హెడ్డింగ్ మీరు చూస్తే అసలు మొత్తం అందులోనే ఉంటుందమ్మా. అదొక మంత్రంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ప్రతి పుస్తకము దాని మధ్యలో ఉన్నటువంటి హెడ్డింగ్స్ మంత్రాలే గురువుగారి. చిక్కులలో పడుట కంటే పరిష్కరించుటకు ప్రయత్నము చేయండి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేయండి అమ్మా. భ్రమను వాళ్ళు పట్టుకున్నారు కదా, కింద నుంచి లాస్ట్ సెంటెన్స్ చూడండి. భ్రమను తర్వాత కంటిన్యూ చేస్తున్నాను వర్డ్, సెకండ్ లైన్ ఫ్రమ్ బిలో. భ్రమను గుడ్డి కూరల వలె ఒకరు వెనుక ఒకరు వెళ్తూ లోతైన గోతులో పడుతూ దుర్ఘటనలను చిక్కుకుంటూ ముక్కుతో మూలుగుతో తమ ప్రాణము వదులుతూ ఉంటారు. సింపుల్ అర్థమైందా అమ్మా? అక్కడ ఆయన చెప్పారు, ఆయన ఓ భ్రమలో ఉన్నారు మీరు. ఏ భ్రమలో ఉన్నారు మీరు? జాగ్రత్త అవస్థ తప్ప మీకు ఇంకేమీ తెలియదు. స్వప్న స్థితి తెలీదు, నిద్ర స్థితి తెలీదు. ఈ మూడింటినీ తెలిసినటువంటి సమాధి స్థితి, తురియ స్థితి రాదు. ఆ భ్రమలో ఉన్నారు మీరు. ఏ భ్రమలో? జాగృత స్వప్న సుషుప్తి స్థితులకి కంటిన్యూస్ గా ఉన్నటువంటి సమాధి స్థితి మీకు రావటం లేదు. ఇంకా భ్రమే ఉంటుంది మీకు. ఉంటే ఏముంటుంది? గుడ్డి గొర్రెల వలె ఒకరి వెనక ఒకరు వెళ్తూ లోతైన కోతులలో పడుతూ దుర్ఘటనలలో చిక్కుకుంటూ ముక్కుతో మూలుగుతో తమ ప్రాణం వదులుతూ ఉంటారు. అర్థమైందా? ఆ సెంటెన్స్ క్లియర్ గానే చెప్పారా గురువు గారు? కానీ తర్వాత పారాగ్రాఫ్ మీరు చాలా జాగ్రత్తగా చదవాలమ్మా. థర్డ్ పేజీ చూసుకోండి జాగ్రత్తగా. సెకండ్ పారాగ్రాఫ్ లో థర్డ్ లైన్ సెంటెన్స్ చదువుతాం. మానవ జీవితము సృష్ట యొక్క బహుమూల్య సంపద. బహుమూల్యము ఏముంది అక్కడ? మానవ జీవితము మనకి సృష్ట ఇచ్చింది, అందులో డౌట్ లేదు కదా మనకందరికీ. పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తున్నారు అక్కడ? మానవ జీవితము సృష్ట యొక్క బహుమూల్య సంపద. ఏం సంపద ఉందిరా మన దగ్గర? నేను చెప్పగలరా ఆన్సర్? ఏంటిచ్చారు మనకి బహుమూల్యమైన సంపద? ఒకళ్ళు లైఫ్ అని చెప్పారు, ఇంకా ఏమైనా? మేము వింటున్నారా అందరూ? ability to help others, human body, physical body, this body and life. 5
శరీరాలు ఆలోచన.
కరెక్ట్, అన్ని కరెక్టే. కానీ మానవ జీవితమే సృష్ట యొక్క బహుమూల్య సంపద. దానికి స్వయముగా సుసంస్కృతము మరియు ఇతరులను సమ్మున్నతముగా చేయుట అనే రెండు ప్రయోజనాలు అప్పగించబడ్డాయి. అది గురువు గారు ఇచ్చినటువంటి డెఫినేషన్స్. మీరు చెప్పిన ఆన్సర్స్ అన్ని అందులో ఇంక్లైడ్ అయి ఉన్నాయి, కానీ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవ జీవనము సృష్టి యొక్క బహుమూల్య సంపద. కరెక్ట్ లాంగ్వేజ్ అన్నది. దానికి స్వయంగా సుసంస్కృతము మరియు ఇతరులను సమున్నతముగా చేయుట అనే రెండు ప్రయోజనాలు అప్పగించబడ్డాయి. అదే అమ్మా లేనిటువంటి వాళ్ళు. మొట్టమొదటి ఏమవ్వాలంటే మీరు సంస్కృతం అవ్వాలి. అంటే సంస్కృతం చదవమని కాదే, అక్కడ గురువు గారు చెప్పింది సంస్కారాల గురించి చెప్తున్నాడు. నాకు తెలియదు ఎందుకు రూ పెట్టేసి కొంచెం, కానీ అది మంచిదేలే. కానీ అర్థమైంది కదా, సుసంస్కార. ముందు మనకి సంస్కారాలు స్పష్టంగా అర్థం అవ్వాలి. మరి సంస్కారాలు ఎన్నున్నాయి మనకి? 16. మరి ఆ సంస్కారాలు మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుని స్టెప్ బై స్టెప్ మీ జీవిత ఎవల్యూషన్లో అది జరుగుతోందా? మొట్టమొదట మనం చేసేది ఏంటో తెలుసా? పేర్లలో మొట్టమొదటి సంస్కారము పుంసవన. అది ఇందులో చెప్పడం లేదుగా, షోడ సంస్కారాల్లో చెప్తామా? పుంసవన చూసుకోండి అమ్మా దాన్ని జాగ్రత్తగా. దాని గురించి మీరు చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే శ్రీరామకృష్ణ పరమహంస జీవితం మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యి ఆ తర్వాత ఆయన గాయత్రీ సాధన ఎందుకు ఇచ్చాడు అన్నది అర్థమవుతుంది. పుంసమన అనే మాటలు జాగ్రత్తగా అర్థం. పుంసమన అంటే పిల్లబోయేవాడు ముందు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. మీరు కాస్త చదువుకోవాలవంతా. ఇవి రెండు పరమ పూజ గురుదేవులు రాసినవి ఉంటాయి. ఆ సంస్కారాలకి ఏమంటారు దానికి, యజ్ఞవేదాలతో చేయిస్తారు. అంచేత చూసుకోవాలమ్మా జాగ్రత్తగా. అంచేత ఆ మాట చాలా ఎక్కువ చెప్పేశారు ఆ ఒక్క లైన్లో గురువు గారు. మనస్సు సంస్కారాలు, సుత్తి సంస్కారాలు సరిపోదమ్మా. సంస్కారాలు ఇందులో చాలా ముఖ్యమైనటువంటి సంస్కారము నామధేయము, నామం పేరు పెట్టుకోవటం, నామకరణం. అంచేత ఒకటో రెండో నేను చెప్తానమ్మా, అన్ని నేను ఇప్పుడు చెప్పించడం లేదు. అంచేత నేను చెప్పేశాను కదా, ఏం చెప్పాను ఇప్పుడు? నామకరణం, నామకరణ సంస్కారం. అంచేత ఈ పేరు మనం పెడుతున్నప్పుడు రెండక్షరాల మూడక్షరాల లేకపోతే అసలు వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయని ఆలోచిస్తారు తప్ప, మీ పిల్లలకి ఏ సంస్కారం ఇవ్వబోతున్నారు అన్నది మీకు తెలియాలి. ఏ సంస్కారం ఇవ్వాలి? చాలా తెలియాలమ్మా సంస్కారాల గురించి. వాళ్ళ పిల్లవాడికి తగిన పేరు మీరు పెట్టాలి అన్నప్పుడు ఏ సంస్కారవంతుడవ్వాలి అని మనకి తెలియదు కనుక, దేవుడి పేరు, అందమైన పేరు పెడుతున్నాం, అది ఓకే. కానీ కొంచెం ఇంప్రూవ్ చేయగలిగితే మంచిది. కానీ నామ సంస్కారం తర్వాత అన్నప్రాసన సంస్కారం, మనం ఒక బిగ్ ఇడియట్స్గా ఉన్నామమ్మా. ఇడియట్స్ కంటే నాకు ఇంకా ఏదైనా బరువైన పేర్లు ఏమైనా ఉంటే తెచ్చుకోండమ్మా. ఎందుకంటే మీరు వాళ్ళకి అన్నప్రాసము అనేది మనస్సుకు సంబంధించింది. వాడు ఏ మనస్సు గ్లో అవ్వాలో, డెవలప్ అవ్వాలో, గ్రో అవ్వాలో దానికి సంబంధించినటువంటి ఆహారం అది చెప్పటం మనం పూర్తిగా మర్చిపోయాం, తెలియదు మనకి. కానీ నేచురల్లీ బేసిక్గా అందరికీ ఒకేలాగా ఉంటాయి. ఒకటో క్లాసు నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరూ ఒకేలాగా చదవాలి కదా. తర్వాత కదా ఇంటర్మీడియట్ నుంచి డెఫినేషన్ వస్తుంది. అంచేత ఒకటి నుంచి పది పదకొండు వరకు ఫుడ్ ఇన్ జనరల్ అందరికీ కరెక్టే. కానీ అందులో సుసంస్కృతమైన మ్యాక్డోనల్, ఏంటమ్మా బజర్ ఏమో అంతా నాకు తెలియదమ్మా కరెక్ట్ హెల్త్ ఏంటో. వాటికి ఉంటాయేమో కూడా మేబీ. కానీ అందులో సంస్కారం ఎలా ఉంటుంది? ఏదో కూరలు పళ్ళు అవి ఏదో పెడుతున్నారు కనుక ఖచ్చితంగా అందులో ఏదో సంస్కారం ఉంది, గ్యారంటీగా అందులో డౌట్ లేదు. కానీ తెలుసుకోవాలమ్మా అది. రెండో సంస్కారం దేని గురించి చెప్తున్నాను? అన్నప్రాసన తర్వాత కర్ణవేధి అన్నది కొంచెం కష్టం, చూడాకర్మ. దాన్ని కర్ణవేధ అని నేను చెప్పలేము, కానీ తెలుసుకోవాలి. దాని తర్వాత విద్యారంభ సంస్కారం. పెద్ద హెడేక్ అయిపోయింది అక్కడ. మనం అందరం శిక్షా సంస్కారం చేస్తున్నామమ్మా, విద్యారంభ సంస్కారం చేయుట లేదు. వీళ్ళు డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, సైంటిస్ట్ అవుతాడా, ఇవేమీ కూడా విద్యారంభ సంస్కారం కాదమ్మా. ఇదేంటి అంటే శిక్షా సంస్కారం. అంటే మీకు శిక్ష ఇవ్వబడతారు. మరి దాన్ని కాస్త జాగ్రత్తగా, ఇంకా అలాగే మిగతా అన్నీ అర్థం చేసుకోండి అమ్మా. షోడ సంస్కారాలు అంచేత సుసంస్కారము మనకి ముందు రావాలి. నాకు చిన్నప్పుడు అవంతా చేసుకోలేదమ్మా. నామకరణం దగ్గర నుంచి మిగతావన్నీ కూడా మీరు కూడా మీ బర్త్డేస్ మార్త్డే అయినప్పుడు చేసుకోవాలి. అంతే తప్ప మేము అప్పుడో జరిగిపోయాము అంటే నెక్స్ట్ బర్త్ వరకు ఏం వేటక్కర్లే. అందుకు పరమ పూజ్య గురుదేవులు ఇవి రెండు చాలా ముఖ్యంగా వాడారు. ఏంటవి రెండు? బర్త్డే. ఆ బర్త్డే నువ్వు చేస్తున్న దాంట్లో యజ్ఞోపవీత సంస్కారం 19 ఉంది కదా, 9వది. అవన్నీ మీరు ప్రాక్టీస్ డెవలప్ చేసేసుకోవచ్చు. మిస్ అయింటే ఉంది. ఇప్పుడు ఇదివరకు అయితే ఏదో స్కూల్కి వెళ్లి ఏబీసీడీలు నేర్చుకునేవారు. ఇప్పుడు చదువుకోవాలంటే 80 సంవత్సరాలున్న శిక్షితులు కూడా చదువుకోవచ్చు. ఇంకా చదువుకుని ఏదైనా చేసేయచ్చు వాడు. దాన్ని జాగ్రత్త జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అంతే, ఇవంతా సుసంస్కారము అనే బిట్టిలో చెప్పారు గురువుగారు. మరియు ఇతరులను సమున్నతముగా చేయటానే. సమున్నతము ఎటు తీసుకెళ్ళాలి మనుషుల్ని? ఒకే ఒక విద్య మనకి తెలియాలి, ఇవల్యూషన్. ఎందుకు ఆ ఇవల్యూషన్ గురించి చెప్తున్నారు? ఫస్ట్ టైం నాకు తెలిసి వివేకానందుడు దాన్ని ఫస్ట్ టైం చెప్పాడు ఈ ఒక్క జన్మలో. ఇంకా రాబోయేటటువంటి అనేక జన్మలు మీకు ఇంకా ఒక్కర్లేదు. ఖచ్చితంగా మీరు మిగతా అన్ని జన్మలు ఈ జన్మలో పూర్తి చేసేయవచ్చు. నేను చాలాసార్లు వివేకానంద గురించి చెప్పాను. నేను దాన్ని కాస్త చూసుకోండి. ఇవల్యూషన్ అని ఇందాక చెప్పాను కదా, ఆ ఇవల్యూషన్లో ఉన్న స్పీడ్ మీకు తీసుకురావాలి. ఇంకా అందువల్లే 5000 సంవత్సరాలలోనే కలియుగం అయిపోతుంది, 432,000 సంవత్సరాలు అక్కర్లేదు అని చెప్పటానికి కారణం అది. వీలవుతే వివేకానంద యొక్క ఆ సెంటెన్స్ అరవిందుకు చెప్పాడు, అది జాగ్రత్తగా చూసుకోండమ్మా, చూసుకోండమ్మా. ద సింథసిస్ ఆఫ్ యోగా బై శ్రీ, ఇది కాదు, లాస్ట్ కింద నుంచి 3వ లైన్ చూసుకోండమ్మా, పేజీ లాగేనే. యోగా యాజ్ స్వామి వివేకానంద హ్యాజ్ సెడ్ may be regarded as a means of compressing one's evolution into a single life. ante ee life lo aipothundani malli correct chesadu. a few years or even a few months of bodily existence. Vivekananda andar gurinche cheptunnadu amma, ippudunna manushulandariki mari meeru kaasa jagrataga chusukovali. ఇవల్యూషన్నే సమున్నత, చాలా గొప్పది అన్నది. అంచేత మీరు సుసంస్కారులు అవ్వాలి. మరియు ఇతరులకి సంస్కారం చెప్తారో లేదో అది వేరే విషయం, కానీ ఇవల్యూషన్ గురించి మీరు సమున్నతంగా డెవలప్ అవ్వచ్చు అనేది చెప్పవచ్చు. మరి ఇవల్యూషన్లో మనం స్పీడప్ ఎలా జరుగుతుంది అంటే, అసలు ఇవల్యూషన్ ఎందుకు అనే ప్రశ్న ఎప్పుడూ రావటం లే, దాన్ని తగిన విద్య కూడా ఎప్పుడూ చెప్పబట్టలే. నాకు ఇప్పటికే అర్థం కాలేదు అందుకు ఆ టైప్ ఆఫ్ విద్య చెప్పలేకపోతున్నారు. వెరీ సింపుల్ కదా అది, వెరీ సింపుల్. కానీ నాకు ఇప్పటికే అర్థం కావటం లేదు ఎందుకంత కష్టం అవుతుందో. మరి చాలా మంది అది చాలా ఈజీ అని చెప్పినా చాలా కష్టంగా ఉన్నప్పుడు, నేను కూడా ఈజీ అని చెప్పాక అది ఇంకా చాలా కష్టం అనిపిస్తుందేమో కనుక వాళ్ళతో చెప్పను. కానీ పరమ పూజ్య గురుదేవులు హర్దిన్ నయాజన్ హర్ రాత్ నయీ మౌత్ కరెక్ట్ గా అర్థమైపోతే, మరి వివేకానంద అదే కదా గ్యారంటీ ఇస్తున్నాడు, ఈ లైఫ్ లో అయిపోతుందా అంత ఇవల్యూషన్ అంతా అని. మరి ఇవల్యూషన్ అయిపోతే ఏమవుతారు? దేవతలు అవుతారు. దేవతలు అవుతే ఏమవుతారు? సత్యయుగంలోకి వెళ్తారు. అందరూ వెళ్ళగలరు కనుక 5000 సంవత్సరాల్లోనే సత్యయుగం అయిపోతుంది చెప్పటమే. ఈ విషయం చెప్పాలి. ఏది పేజీ 3లో చెప్పిన ఈ లైన్ వెళ్తే అంతే, అది అర్థం చేసుకుందమ్మా. ఇక్కడ ఇందాక 2 ప్రయోజనాల కిందన ఇంకొక 3 లైన్ల కిందకు వస్తే సాలే పురుగు అనే మాట కనిపిస్తుందమ్మా. అందరికీ వినిపించిందమ్మా, సాలే పురుగు. సాలే పురుగు దగ్గరే ఆగండి అమ్మా. దాని తర్వాత సాలే పురుగు దగ్గర నుంచి 1, 2, 3, 4 అక్కడి నుంచి 5వ సెంటెన్స్కి రండి. సాలెపురుగు తర్వాత మొత్తము గూటిని ఒక్క దగ్గరకు చేర్చి దాన్ని ఒక ఉండగా చేసుకుని మింగివేస్తుంది. ఈ సెంటెన్స్ అందరు విన్నారా అమ్మా? ఏదో పారాగ్రాఫ్లో ఏదో అడ్డదిడ్డంగా చెప్పాను, మీకు అర్థమైపోతే అదృశ్యమే. ఓకేనమ్మా? అంతేనా, మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చదువుతాను, చూసుకోండి మీకు ఏమర్థమైందో. సాలె పురుగు మొత్తము గూటిని ఒక దగ్గరకు చేర్చి దాన్ని ఒక ఉండగా చేసుకుని మృంగివేస్తుంది. అప్పుడు బంధనాలన్నీ త్రేంగిపోయి ప్రోయని తెలుసుకుంటుంది. మొత్తము గూటిని ఒక దగ్గరకు చేర్చి దాన్ని ఒక ఉండగా చేసుకుని మృంగివేస్తుంది. అప్పుడు బంధనాలన్నీ త్రంగిపోయాయి అని తెలుసుకుంటుంది. అర్థమైందరా అందరికీ? అంటే ఇందుకే ఏం చేయమంటున్నారు, రాత్రి నిద్రపోతున్నప్పుడు కనుక పడుకునే ముందు ఈ సాధన చేయగలిగితే ఏమవుతారా మీరు? ఏమవుతారు అంటే అదే ధ్యానము రమణ మహర్షి చెప్పాడు, నేనెవరిని. అర్థమైంది కదమ్మా అందరికీ? వెరీ క్లియర్. చేత రాత్రి పడుకునే ముందు మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరే కాదమ్మా, మీకు ఏ జీవితము లేదు. మళ్ళా లేచాకే నీకు మళ్లీ లైఫ్, మళ్లీ లైఫ్ గ్యారంటీగా మీకు ఒక అలవాటు వచ్చేసింది కనుక మీకు తెలుసు గ్యారంటీగా లేస్తామని. అంతే కదా, ఆ ధ్యానము రమణ మహర్షి ఎప్పుడో సంవత్సరాల తరబడి ఏదో అవస్థపడి చేశాడు. మీరు ప్రతిరోజు రాత్రి అది చేసుకోగలిగితే, ఇది చాలా జాగ్రత్తగా మీరు లోపలికి వెళ్ళాలి. ఉత్తిని పడుకుని లెక్చర్లు ఇచ్చుకుంటే మీరు జాగ్రత్త స్థితిలోనే ఉంటారమ్మా. ఆ సాధన చేస్తున్నప్పుడు మీకు గుర్తు ఉండవలసింది ఏంటి అంటే, ఏ విధంగా అవుతే సాలెగుండు సేలు పురుగు తన మొత్తం దాన్ని లోపలికి తీసేసుకుంటుందో. చేత రాత్రి పడుకునేటప్పుడు దాన్ని కాస్త జాగ్రత్తగా కనుక సాధన ఉపయోగించుకుంటే మీకు ఇంకా స్పష్టమైనటువంటి సాధన జరుగుతుంది. ఇంకా ఖచ్చితంగా లాస్ట్ పారాగ్రాఫ్ లో మూడో పేజీలో ఖచ్చితంగా నుందమ్మా పారాగ్రాఫ్ ఫస్ట్ వర్డ్ చూసుకున్నారమ్మా అందరూ? ఖచ్చితంగా ఫోర్త్ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ లో రెండు వర్డ్స్ చూసుకోండి, మీనారును ఎన్నుకోగలడు. ఖచ్చితంగా మీనారుని ఎన్నుకోగలరు. వెరీ క్లియర్ మీనింగ్. చేత ఈ సాధనలు కనుక మీరు జాగ్రత్తగా చేస్తే ఎలా 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 పైకి వెళ్తారు చెప్పారు ఆ పారాగ్రాఫ్ లో. అందరికీ అర్థమైపోయిందమ్మా అది? అంచేత ఏంటి అర్థమైంది అక్కడ? దాన్ని బట్టి గురువు గారు ఏం చెప్పారు, ఇదంతా కనుక మీరు కనుక ఈ ధ్యానము ఇదంతా కనుక చేస్తే ఖచ్చితంగా మీనారుని ఎన్నుకోగలడు. చేయకపోతే వచ్చే గందరగోళం ఏదో వస్తుంది, అవంతా చేసుకోకుండా ఉండండి అని చెప్పారు. దాని తర్వాత ఫోర్త్ పేజ్ లాస్ట్ పారాగ్రాఫ్ లో మోస్ట్ వర్డ్ చూసుకోండమ్మా. ఫస్ట్ వర్డ్ తనను పట్టుకోండమ్మా వర్డ్. ఇంకొక ఫిఫ్త్ లైన్ లో సెకండ్ ఫైవ్ పేజీలో సెకండ్ లైన్ చూడండమ్మా, తనే బాధ్యుడు. తనను తనే బాధ్యుడు. ఏ గురువు ఇవి ఏమి ఇవ్వడయ్యా మీకు? చెప్పేశాడమ్మా టెక్నిక్స్ చెప్పేశాడు, మీరేమంతా చేసుకోవచ్చు అని చెప్పాడు. మీకేదైనా బ్లెస్సింగ్స్ అవి కావాలి అంటే అవంతా ఇస్తాడయ్యా, కానీ చేయవలసింది నువ్వే. అంచేత తనను తాను తనే బాధ్యుతుడు అన్నది గుర్తుంచుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని అన్నిటికంటే సరి అయినది. అయిపోయిందమ్మా పారాగ్రాఫ్? భావం అర్థమైందమ్మా? నేనే మాట ఉత్తరం చెప్పించటం లేదు మీకు, ఇవంతా మీకు తెలుసున్న విషయాలే, కానీ ఇంకా మాటలు కాదమ్మా, సాధనలోకి వద్దాం. అందుకు ఇదంతా చెప్పేది. ఆరో పేజీ సెకండ్ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదువుదాం, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. గీతాకారుడు ఈ సత్యమును అనేక సందర్భాలలో నొక్కి వక్కాడించాడు. మానవుడు తనకు తనే శత్రువు మరియు తనకు తానే మిత్రుడు. మనసే బంధనములకు మరియు మోక్షమునకు ఒకే ఒక్క కారణము. నిన్ను నీవు ఉన్నత స్థాయికి చేర్చుకో, పతనము చెందవద్దు. ఈ వచనాలలో అలంకారము లాంటిదేమీ లేదు. ప్రతి వాక్యము అక్షర సత్యమే. ఒక ఆప్త పురుషుడు మనిషి యొక్క ఒక్క గుప్పిటిలో స్వర్గము మరి ఒక గుప్పిటిలో నరకమున్నది. అతను తన కొరకు ఈ రెండిటి నుంచి ఏదో ఒక దానిని తెరుచుటకు పూర్తి స్వతంత్రము కలిగి ఉన్నాడు. ఏమైనా చెప్పాల్సిందే ఇందులో ఉందని ముందుకెళ్ళుకోవచ్చా? ఎప్పుడు వినలేదేమో, ఇది కొత్తగా వినుంటారు, మీకు తెలియదు ఎప్పుడు. కొంచెం కష్టపడి గుర్తుంచుకోండి అమ్మా, ఇవంతా మీరు ఎప్పుడు వినలేదు కదా. సరే, ఇందులో నేను చెప్పేది ఏం లేదమ్మా. ఇంకా నెక్స్ట్ అమ్మా వెళ్తున్నా ముందుకి. ఓకేనా? ఇక హెడ్డింగ్ వచ్చింది చూసుకోండి, అతనిని జడల్లో కాక చైతన్యంలో వెతుకుదాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ హెడ్డింగ్లోనే చాలా విషయాలు గురుదేవులు చెప్పేశారు. మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. మనం చేసేటటువంటి అనేక పనులు భౌతిక శరీరానికి సంబంధించిందే చేస్తున్నామా, లేకపోతే చైతన్యం గురించి చేస్తున్నామా? క్వశ్చన్ ఆన్సర్ చూసుకోండి అమ్మా. చైతన్యం గురించి మనం చాలా తక్కువ చెప్తామమ్మా. ఎక్కువగా మనం చెప్పే విషయాలన్నీ దేని మీద ఉన్నాయి? భౌతిక శరీరంలో ఉన్నాయి. దానికున్న విలువ దానికి, కానీ భౌతిక శరీరంలో మీకేం కనిపించదు, చైతన్యంలో దొరుకుతుంది. దానికి మూడు పాయింట్స్ చెప్పారు గురువుగారు. ఒకటి, విధాత మాత్రమే నిర్మాత. ఫస్ట్ సెంటెన్స్ మీకు తెలుసు కదా, బ్రహ్మే అంతా చేస్తాడు మనకని. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా, ఫస్ట్ పాయింట్ అది, విధాత మాత్రమే నిర్మాత. రెండోది, భారతీయులకి దీన్ని ఒప్పుకుంటారు కానీ అందరూ నచ్చినా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే, రెండో లైన్, భగవంతుని ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు. అంత ఈజీ అనిపించదు మీకు, కానీ భారతీయులు ఒప్పేసుకుంటారు దాన్ని. దాని ప్రకారం ఏం చేయరులే, అది వేరే విషయం. కానీ స్టేట్మెంట్ అంటలో తప్పే ఉందిరా, అంటానికి ఏదైనా అనేవచ్చు కదా. కానీ మనం ఇక్కడ గురుదేవులు ఏమడుగుతున్నారు అంటే, విధాత మాత్రమే నిర్మాత కానీ భగవంతుని ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు. ఇంకోటి కలుపుకోవాలి, మూడోది, అండర్లైన్ కూడా చేసిందమ్మా అక్కడ, భగవంతుని కలియుటకు ఆయనకు నివేదించుకొనుటకు అతి దగ్గర స్థానము అంతఃకరణమే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం మర్చిపోతూ ఉంటాం. చెప్తాం చాలాసార్లు యాజ్ యూజువల్, కానీ మనం ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఈ మూడోది మనం చేద్దాం. మొదటి రెండు మన చేతుల్లో లేదమ్మా. విధాత మాత్రమే నిర్మాత, భగవంతుని ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు. ఇంకా మనం చేసేదే ఉంది, వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. ఆకులు అవి వాళ్ళకి కావాలేమో నాకు తెలీదు, ఏ ఆకులు ఎందుకు కావాలో. కానీ మనం ఏం చేయగలంరా, అది భగవంతుని ఆజ్ఞ. కానీ మూడోది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, లాస్ట్ లైన్ అండర్లైన్ చేసింది, భగవంతుని కలియుటకు ఆయనకు నివేదించుకొనుటకు అతి దగ్గర స్థానము అంతఃకరణమే. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా మీరు. అంచేత భగవంతుణ్ణి మీరు ఎక్కడున్నాడు అని చూస్తే ఎక్కడ చూసుకోవాలి, మీ అంతఃకరణలో చూసుకోవాలి. ఈ అంతఃకరణ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా నాలుగు గుర్తు రావాలిరా, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. న్యాచురల్నీ మనస్సుకు చేయవలసిన పనులేమిటి, బుద్ధికి కావాల్సిందేమిటి, చిత్తం ఏమిటి, అహంకారం ఏమిటో అన్నది మీరు యు హ్యావ్ టు రీడ్ అబౌట్ దెమ్. దాని గురించి ఉత్తినే మాటలు అనేయటం కాకుండా వాడిని ఒక సిద్ధాంతంగా తెలుసుకోవటానికి గురువు గారు పేజీ 8లో ఒక మాట చెప్పారు. చాలా జాగ్రత్తగా సెకండ్ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదవండి, చదివాక అర్థం చేసుకోండి దాన్ని. మందిరం కట్టించాలని తపన చెందుతున్న ఒక భక్తుడు ఒక సూఫీ సంతును మందిరం యొక్క రూపురేఖలు తయారు చేయమని ప్రార్థించాడు. వెరీ క్లియర్. ఆ సంతు అత్యంత గంభీరంగా భక్తునితో చెప్పాడు, భవనం నీ కోరిక ప్రకారం పనివారు సహాయంతో బడ్జెట్కు అనుగుణ్యంగా. మరి అప్పుడు సూఫీ ఆయన బడ్జెట్ అనే మాట ఎందుకు వాడాడో నాకు తెలీదు. అయినా మనం భాషల గురించి కాదు, సారీరా. భవనం నీ కోరిక ప్రకారం పనివారి సహాయంతో బడ్జెట్కు అనుగుణ్యంగా తయారు చేయించుకో, నీ ఇష్టం రా అన్నాడు. కానీ ఒక మాట నేను చెప్పేది విను, అందులో ప్రతిమ స్థానంలో విశాలమైన అద్దం ప్రతిష్ఠించు. దేవాలయం పెట్టాడు వాడు, కానీ వాడేం చెప్తున్నాడు, నాకు ఏ పత్రిమ అక్కర్లేదు, దాని చోట్లో కావలసింది ఏంటి అంటే ఒక విశాలమైన అద్దం ప్రతిష్ఠించు, అందులో తమ ప్రతిబింబం చూచుకుని దర్శకులు ఈ నిజం తెలుసుకోగలగాలి. ఏమని తెలుసుకోవాలి? భగవంతుని నివాసం ప్రత్యేకంగా తయారైన శరీరమనే కళేబరంలో ఉన్నదని, లేక ఆత్మశక్తిని సంస్కరించుకోగలిగితే ఈ శరీరము భగవంతునిగా వికసింపదలదని తెలుసుకోగలగాలి. విషయం అర్థమైంది కదమ్మా. ఆ దేవుణ్ణి మీరు ఎక్కడో వెతుక్కుంటే ఏమీ లేదు, ఆయన్ని నీ శరీరంలోనే చూసుకోవాలి. అంచేత ఐదు శరీరాల్లో మీరు ఎలా చూసుకోవాలి అని చెప్పిన దానికి గురువుగారు ఐదు, ఆయన అక్కడో భగవన్ సూఫీ ఒక టెంపుల్ గురించి చెప్తే మన గురువుగారు ఇంకా గొప్పవాడు కదా, అంచేత ఏకంగా ఐదు శరీరాలు ఇచ్చేసాడు ఆయన. సోహం, శివోహం, సచ్చిదానందోహం, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి. ఇది ఎలాగ మీరు చూడగలరు అనేది మన శరీరంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తయారు చేసుకోవాలి అంటే, మరి భగవంతుడు మందాకి ఇలాంటి భవనంలో ఉండటానికి తగిన శరీరం ఉండాలా అక్కర్లేదా అన్నది క్వశ్చన్. నువ్వు ఏదేదో రాసేసి అక్కడ భగవంతుడు ఉండమంటే ఎలా ఉంటాడు రావాడు? మరి వాడు అలాంటి పరిస్థితుల్లో రావాలి అంటే కొంచెం టైం పడుతుంది కదమ్మా. మరి టైం పడుతుంది కంటే నేను ఇవాళ చెప్తూ ఉంటే ఎట్టాగమ్మా, 10:30 అయిపోయింది కదా. మరి భగవంతుడు రావాలి కదా, శరీరంలో మీ నిర్మాణం అదంతా మీరంతా చేసేసుకుని కరెక్ట్గా చేసేసుకోండి అమ్మా రేపు సాయంత్రం, అప్పుడు మిగతా విషయాలు తెలుసుకోవచ్చు. జై గురు.